నమస్కారం. మత్తయి సువార్త 4:12 నుంచి 16 వరకు. యోహాను చెరపట్టబడినని యేసు విని గల్లయికు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు గల్లయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణము మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలా జరిగెను.
17-18 వచనాలు డాక్టర్ ప్రదీప్ గారు.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేటు చూచును. వారు జాలరులు. ఆయన నా వెంబడి నుండి మిమ్మల్ని పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను.
19:20 బాలస్వామి
సార్ పైలట్స్ ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరునిగా చేతురని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది.
21-22 శ్రీకాకుళం సహవాసం రాజు గారు.
ఆయన అక్కడి నుండి వెళ్లి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను వారి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జబదయ యొద్ద దోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
23-24 జాకోబు అన్న
సార్ ప్రైజ్లెడ్ సార్ యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను.
25 రమేష్ శ్రీకాకుళం
సార్ ప్రైజ్ లైట్ సార్
కదా
25 గలిలయ దెకపోలి యెరూషలేము యూదయను ప్రదేశంలో నుండి యోర్దాను అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను.
బైబిల్ స్టడీలో పాల్గొనడానికి ముందుకొచ్చిన గుంటూరు కోఆర్డినేటర్స్ ఉదయబాబు సిఏ గారు, డాక్టర్ ప్రదీప్, కాళేశ్వర్ బాలస్వామికి, అట్లాగే శ్రీకాకుళం కోఆర్డినేటర్స్ శ్రీకాకుళం సహవాసం నుంచి రాజు, జాకోబన్న, రమేష్ గారు ముగ్గురికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వీరు మాత్రమే బైబిల్ స్టడీలో డిస్కస్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కానీ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంటుంది. చాట్ బాక్స్ లో మీరు ఏమైనా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే మీరు అందులో తెలియజేయచ్చు. చాట్ బాక్స్ కూడా ఉన్న సమయాన్ని బట్టి కన్సిడర్ చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ. బైబిల్ స్టడీలోకి వెళ్దాం. మీరు మా వేలు మాత్రమే అన్మ్యూట్ చేయాలి. కోహోస్ట్ లో ఉన్నాం. ఉదయబాబు గారు 12 నుంచి 16 వచనాలు మీకేం అర్థమైందో మాట్లాడాలి.
అన్న 12 నుంచి 14 వచనాలు యేసు యోహాను బంధించబడ్డాడు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. విని మరి యేసుక్రీస్తు ప్రభువారు గల్లే ప్రాంతానికి వచ్చినట్లుగా నాకు అర్థమైంది. ఆ తర్వాత ఈ యెషయా భక్తుడు యెషయా గ్రంథం 9:1-2 చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చున్నట్లుగా మరి ఆ యొక్క ప్రాంతం విడిచి నజరేతును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్య హెడ్ క్వార్టర్ గా కపెర్నహూమ్కి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మారినట్లుగా ఈ 12, 13, 14 వచనాలు నాకు అర్థమైందని, అలా మారడం వల్ల కూడా ఆ యొక్క ప్రవచనం కూడా నెరవేర్చబడినట్లుగా నాకు అర్థమైంది.
17-18 వచనాలు డాక్టర్ ప్రదీప్ గారు మీకేం అర్థమైంది?
అన్నా
ఎస్ అన్నా
అంటే పరలోక రాజ్యం సమీపించి ఉండదంటే అంతకుముందు అంటే దేవుడు తన యొక్క కార్యము లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి కార్యము పాపక్షమాపణ నిమిత్తం చేస్తున్నటువంటి కార్యము త్వరగా ఆసన్నమవుతుంది. దానివల్ల ప్రజలు పొందుకోబోయేటువంటి పరలోకం రాజ్యం దగ్గరలో ఉంది. సో మారు మనసు పొందాలని ప్రభు వారికి చెప్తున్నట్లుగా నాకు అర్థమవుతుంది. అన్న
18 కూడా
అక్కడ యేసు ప్రభువు గల్లే సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు పేతుర్ని అతని సహోదరునైన ఆంద్రేని ఇద్దరు సహోదరుల్ని వలవేస్తున్న సమయంలో వారి యొక్క జీవనోపాధి నిమిత్తం చేస్తున్నటువంటి పనిచేస్తున్న సమయంలో దేవుడు వారిని చూస్తున్నట్లుగా వాళ్ళు జారలు అన్నట్టుగా నాకు అర్థమైందన్న.
తర్వాత 19 వచనాలు బాలు నీకేం అర్థమైంది మాట్లాడారు
సార్? సార్ ఈ 17 వచనంలో వచ్చేసి సువార్త ప్రకటించుండగా అలా అదే విధంగా ఆ సముద్ర తీరం పక్కన కూడా సువార్త ప్రకటించి వారిని పిలిచినట్లుగా వారు వెంటనే లోబడి వారి జీవరాధారమైన వలను కూడా విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డారు సార్. పూర్తిగా ఆయన మాటకి ఇదైతే చూపించి ఆయన్ని అనుసరించారని చెప్పేసి నాకు
23-22 రాజు గారు ఏమర్థమైందో మాట్లాడారు
సార్. నాకు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రాజ్య భారము ద్వారా రక్షణ సువార్తను అందించడానికి జబ్దయ తండ్రి అనేటువంటి ఇద్దరు కుమారులను పిలవగా ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించడానికి విధేయత చూపించినట్టుగా నాకు అర్థమైంది సార్.
సంతోషం. తర్వాత 23-24 జాపర్ణ
సార్. యేసు సమాజ మందిరంలో యేసుప్రభు వారు సమాజ మందిరంలో బోధిస్తూ రాజసువార్తను కూడా ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగాలను స్వస్థపరుస్తూ గల్లంతా తిరిగినట్లు చూస్తున్నాం సార్. అంతేకాకుండా ఆయన కీర్తి సిరియా దేశమంతటా కూడా వ్యాపించింది. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని రోగులకు చాంద్ర రోగులకు పక్షవాయు గల వారికి అందరికి ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన స్వస్థపరిచినట్టుగా నాకు అర్థమైంది సార్. ప్రైజ్లు సార్.
25 రమేష్
సార్. నాకు ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గలిలియ, దెకపోలి, యెరూషలేము, యూదయ ఈ ప్రదేశాల నుండి అలాగే యోర్దాను అవతలు ఉండేటటువంటి ఆ ప్రదేశాల నుంచి ఎక్కువ జనసమూహము యేసు ప్రభువును వెంబడించారు సార్. అది నాకు అర్థమైంది సార్.
చాలా సంతోషం. బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేసిన 6 స్పష్టంగా దోషాలు లేకుండా వాక్య భాగాన్ని చదివారు. అట్లాగే చదివిన వాక్యాన్ని మీ సొంత భాషలో మీకు అర్థం చేసుకుంటున్నారు, అర్థమైన విషయాలు చెప్పగలుగుతున్నారు. బాగుంది. చదివిన ఈ వాక్య భాగాలు 12-25 ఉన్న ఈ 14 వచనాలు ఎవరికి ఎలా అర్థమైందో మాట్లాడారు. ఇక్కడ టీం సభ్యులు మాట్లాడిన విషయాల్లో ఏదైనా మీకు అభ్యంతరాలుంటే, లేకపోతే అలా అర్థం చేసుకున్నారు అన్నారు, అది కాదు అలా అర్థం చేసుకోకూడదు, దాని అర్థం ఇది అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాట్లాడచ్చు. ఎవరు వాక్య భాగాన్ని వాళ్ళు వివరించారు. ఓ 14 వచనాల మీద టీం సభ్యులు ఫలానా బ్రదర్ ఇలా అన్నారు కానీ అలా అర్థం చేసుకోకూడదు, దాని అర్థం ఇది అని ఏమైనా మీరు మార్పు చేర్పులు చేయగలిగితే మాట్లాడచ్చు. ఒకవేళ అలాంటి అభ్యంతరాలు ఏమి లేవు అని మీరు అనుకుంటే మనం ప్రశ్నలు ఏమైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు. మనం ఇక్కడ చదివిన ఈ 14 వచనాల్లో అర్థం కాని విషయాలు కానీ ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే మీరు సంధించవచ్చు. ఈవెన్ స్టేట్మెంట్స్ కూడా చెప్పచ్చు. ఇక్కడ ప్రశ్న కాదు కానీ నేను ఇలా అర్థం చేసుకున్నాను, నాకు ఇలా అనిపించింది అని కూడా మాట్లాడచ్చు. మీరు అర్థం కాని విషయాలు ఉంటే రేజ్ చేయండి, ప్రశ్నలుంటే రేజ్ చేయండి. మీరేమైనా మీ పోర్షన్ కాకుండా మిగతా పోర్షన్ లో 14 వచనాల మీద స్టేట్మెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు.
ఉదయం ఇక్కడ 12వ వచనంలో యోహాను చేరపట్టబడినని యేసు విని గల్లయకు తిరిగి వెళ్లాడు అనేటువంటిది వింటున్నాము. లూకాసు వార్త 3వ అధ్యాయం చూసినట్లయితే గల్లే ప్రాంతానికి హేరేరు రాజుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుందన్న. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో సో కాబట్టి హేరోదు గలిలయలో ఉన్నటువంటి యోహాన్ని పట్టుకుని జైల్లో వేశాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మరి మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి గల్లే ప్రాంతానికే మరి వెళ్ళాడు అన్నది నాకు అర్థమవుతుందన్న. సో అక్కడ దాన్ని బట్టి ఏమాత్రం భయపడకుండా మరి అంతకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు మరి ముందు వచనాల్లో మనము ఉపవాసం ఉండడము, ప్రార్థన చేయడము, తర్వాత శోధించబడటము, ఆత్మచేత నింపబడి ఉండడము, సో అలా ఉన్న ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం భయపడకుండా తిరిగి అక్కడికి వెళ్ళగలిగాడు అనేటువంటిది అర్థమవుతోందన్న.
ఉదయబాబు సీఐ గారు ఆయన స్టేట్మెంట్ లో ఆయన అవగాహనలో గలలీయ ప్రాంతానికి ఏరోజు ఆ హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు ఆ ప్రాంతంలో. మరలా యోహాన్ని ఆయన అక్కడే చెరపట్టినా సరే యేసుక్రీస్తు ప్రభు భయపడకుండా ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు అని ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? అర్థం కాని విషయాలు కాని ప్రశ్నలు కాని ఇట్లాగే ఉదయబాబు సీఏ గారు మాట్లాడినట్లుగా ఏమైనా స్టేట్మెంట్స్ కాని అర్థమైన విషయాలు కాని పంచుకోవచ్చు. రాజు బ్రదర్ ప్రైజ్ లాడ్.
12 నుంచి ఈ 16 వచనాలలో మనకి వాక్యం అలాగ విడిచి వెళ్ళినో విడిచి వెళ్ళినని కనబడుతూ ఉంది. ఆ విడిచి అనే పదానికి చాలా నానార్థాలు ఉన్నాయి అనేది నా భావన సార్. మరి వాక్యం బట్టే మనం చెప్పాలంటే చెప్పలేము. యాక్చువల్ గా ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దేనికి వచ్చాడో అది ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి నజరేతు అని తను పెరిగిన తన ఊరిని తన తల్లిదండ్రులను అన్నదమ్ములను అందరినీ విడిచి జెబులూను నఫ్తాలీ దేశమునకు ఆయన ముందుగానే తెలియజేసినటువంటి ఎన్నుకున్నటువంటి గలిలయ ప్రాంతమైనటువంటి అంటే ఏషియా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చబడాలి అని దేవుని కృప ద్వారా ఆయన సమస్తాన్ని విడిచి ఆయన పరిచర్యకి వెళ్ళినట్టుగా నేను భావించాను సార్. సమస్తాన్ని విడిచి అనగా పాతవన్నింటినీ విడిచిపెట్టి తండ్రి చిత్తం నెరవేర్చడానికి వెళ్ళాలంటే కొన్ని విడవాలి, కొన్ని విడిచి సమస్తాన్ని విడిచి తన యొక్క దేవుని రాజ్యాన్ని కట్టడానికి విడవాలి అనేది ఇక్కడ భావన సార్. అలాగే గలిలయకే ఎందుకు వెళ్ళాడు అంటే ముందుగానే ప్రవచనం ద్వారా తెలియబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రవచనం కూడా ఆయన ద్వారా నెరవేరింది అనడానికి సాదృశ్యంగా ఉంది అనేది నా భావన సార్.
థ్యాంక్ యూ బ్రదర్. మామూలుగా చాలా సార్లు మనం అక్కడ ఉన్న విషయాన్ని ఆత్మీయ అర్థాలు చెప్తాం. ఈ 15వ పాయింట్ మీకు డిస్ప్లే అవుతున్న 15వ పాయింట్ గైడ్ లైన్స్ లో మనం ఏమని రాసుకున్నామంటే ఆత్మీయ అర్థాల జోలికి వెళ్ళొద్దు, ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు అని రాసుకున్నాం. ఆత్మీయ అర్థాలు బైబిల్ స్టడీలో మనం వద్దనుకున్నాం, ఎందుకంటే దానికి బేస్ ఉండదు, రకరకాలుగా చెప్తా ఉంటారు. కాబట్టి రాజు బ్రదర్ చెప్పిన విషయాలు బాగున్నాయి. యేసుప్రభు పరలోకాన్ని విడిచి వచ్చాడు, ఈ పిలువబడ్డ జబదయ్య కుమారుల తండ్రిని విడిచారు అని ఇంక విడిచి మీద పెద్ద ప్రసంగం చేయొచ్చు. బైబిల్ స్టడీలో దాన్ని మనం పరిగణలోకి తీసుకోం. రాజు బ్రదర్ మిగతా ఏమైనా ఇంకే మిగతా ఏమన్నా ఉంటే మీరు మాట్లాడచ్చు. ఈ 14 వచనాల మీద మీరేమైనా మాట్లాడే విషయాలంటే మాట్లాడవచ్చు
సార్. ప్రేలేడు సార్
బాలు
సార్. సార్ ఈ 18 రిఫరెన్స్ లో ఇద్దరు సోదరు సముద్రంలో ఒలవేయట చూచను అనేది ఒకటి, 21 దగ్గర జగదయ్య కుమార్లని ఇద్దరు సహోదరులు తమ తండ్రి వద్ద జగదయ్య ధ్వనులు తమ వాళ్ళు బాగు చేసుకుని చూడగా చూచి వారిని పిలిచింది. దేవుడు తన పని కొరకు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ నే పిలుస్తాడు, బాధ్యత కలిగిన వ్యక్తులనే పిలుస్తాడని నాకు అర్థమవుతుంది సార్. అంటే ఏ పని లేకుండా నేను దేవుని కోసం సమర్పించుకున్న దేవుడు నన్ను పిలిచాడు అని కాకుండా ఒక బాధ్యతతో పనిచేసే వారిని దేవుడు ఎన్నుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యతతో పనిచేయడం తెలుసు కాబట్టి తన పనిని కూడా సక్రమంగా నిర్వహిస్తారు. సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాధ్యతగా ఉండటం, ఒక పని చేసుకోవటం, వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు ఇలా కష్టపడరు. అలాగే అంత కష్టపడే వ్యక్తి దేవుని పనిలో పెట్టి సమర్థవంతంగా పనిచేస్తాడు అన్న ఉద్దేశంతో అలాగే ఆ పని చేస్తున్న వారిని పిలిచినట్లుగా నాకు తెలియదు సార్.
బాలు ఎంత చక్కటి స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నాడంటే నాకు నచ్చింది. దేవుడు సోమరుబోతుల్ని తన పని కొరకు పిలవలేదు, పిలవబోడు. పని చేసుకునే వారికి కష్టపడే వారిని బాధ్యత కలిగిన వారిని పిలుస్తాడు. వేలో యేసుక్రీస్తు ప్రభు పిలిచిన శిష్యులు జాలర్లు, జబదయ్య కుమారులు వలలు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళని పిలిచాడు. బాగుంది స్టేట్మెంట్, చాలా చక్కగా ఉంది బాలు.
సార్ ప్రైజ్ సార్
ప్రజాకబనా
సార్. ఇప్పుడు ఆ చేపలు పట్టేవారు వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులను పట్టు జాలరులుగా చేస్తారని అన్నారు సార్. అంటే చేపలు మనుషులు పట్టు జాలరులుగా చేస్తారని దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్న సార్?
జాకోబు అన్న ప్రశ్న, మనుషులు పట్టే జాలర్లు అంటే అర్థం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? బాగుంది, టీమ్ సభ్యులు ఏమైనా అన్నకు సహాయం చేస్తే బాగుంటుంది. ఉదయ బాబు ఏగా అన్మ్యూట్ చేయమ్మా, మీరు టీమ్ సభ్యులందరూ అన్మ్యూట్ అయ్యి ఉండేలా చూడాలి.
మనుషులు పట్టే జాలరి అంటే మనుషుల్ని పాపం నుండి మళ్లించి దేవుని చెంతకు లేకుంటే శాశ్వత రక్షణ వైపు తీసుకురావడమే మనుషులు పట్టడం అంటే నేను అనుకుంటున్నాను.
మనుషులు పట్టే జాలరి అంటే వాళ్ళ రక్షణలోకి నడిపించడమే అన్నట్టు ఉదయబాబు గారు అనుకుంటున్నారు. ఓకే, మిగతా టీమ్ సభ్యులు ఇంకేమైనా మాట్లాడతారా? చేపలు పట్టే జాలర్లు అంటే దేవుడు మనుషులు పట్టే జాలర్లు అన్నది అర్థం కావాలి అని అడుగుతున్నారు. మరి మాట్లాడచ్చు.
సేవ పరిచర్య పిలుపు అనేది అర్థమవుతుంది సార్.
సేవా పిలుపు అర్థమవుతుంది అని రాజు అంటాడు. కొంచెం ఏమైనా వివరిస్తావా? నీల్మ అందుబాటులో ఉందా? వాళ్ళు అన్మ్యూట్ చేయమని మెసేజ్ పెడుతున్నారు. తను ఉందా లేదా? వేరే వాళ్ళు ఏ విజయ్ ఉన్నాడు? సురేష్ ఉన్నాడు. సురేష్ రైట్. ఆ చాట్ బాక్స్ చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. వాళ్ళు ఏమైనా మెసేజ్ పెడతారు. నీల్మ ప్రదీప్ అన్న ఇక్కడ రాజు సేవా పిలుపు అన్నారు. దాన్ని ఎందుకు చేపలు పట్టే జాలర్లు దాంతో పోల్చాడు? అది కొంచెం అర్థం కాలేదని జాకబ్ అని అడుగుతున్నాడు. ఏమన్నా దాని మీద మాట్లాడితే మాట్లాడచ్చు.
చెప్పచ్చు సార్.
ఒక్క నిమిషం, రాజు బ్రదర్ ఏం చెప్పబోతున్నారు, తర్వాత మీరు.
వారు జాలర్లు అనేది స్పష్టంగా తెలియపరుస్తుంది. జాలర్లు అనగా వలవేయవారు, చేపలు పట్టేవారు అనే దానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే చేపలు పట్టడానికి చాలా ప్రయాసం ఉండాలి, చేపలు పట్టడానికి చాలా కనిపెట్టడం అనేది ఉండాలి. ఎక్కడ ఎప్పుడు చేపలు దొరుకుతాయా అనేది ఎదురు చూస్తూ ఉండాలి. సమయం చూసి వల వేసే అనుభవజ్ఞులు వాళ్ళు కాబట్టి వారు దేవుని రాజ్యానికి కట్టడానికి ఉపయోగపడతారని ప్రభు ఉద్దేశంతో వారిని మనుషులు పట్టే జాలర్లుగా తయారు చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ వల అనే పదానికి అక్కడిక్కడ అర్థం తెలియదు, కానీ వల అనేది సువార్త పరిచర్య, దేవుని రాజ్య పరిచర్యకు వారికి సేవ పరిచర్య చేసే మనుషులు పట్టే జాలర్లనగా ప్రభువు కొరకు సిద్ధపరిచే జాలర్లు అనగా వల వేసి ప్రభు రాజ్యాన్ని కట్టే మనుషులను తయారు చేసే జాలర్లు అనగా సేవకులు అని అర్థమయ్యేటట్టుగా ఇక్కడ పరిభాష వాడినట్టుగా నాకు అర్థమైంది సార్. దాని వివరాలు మరి మీకు తెలుసు కదా, చాలా విలువైన విలువైనవి, చెప్పడానికి అవకాశం లేదు.
అన్న ముందు సహోదరు చెప్పిందన్నది నేనే చెప్పబోయానన్న. ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళు పేతురు రాత్రంతా శ్రమ పడ్డాను అనేటువంటి మాట ముందుకెళితే అర్థమవుతుంది అన్న. రాత్రంతా శ్రమ పడినా నాకేం దొరకలేదు అనేటట్టు పరిస్థితి అక్కడ మరి కొన్ని సందర్భాల్లో చూస్తా ఉంటాం. అయితే దేవుడు వాళ్ళు పడ్డే వాళ్ళు పడకపోయినా సరే వాళ్ళు పట్టడానికి ప్రయత్నించేటువంటి కష్టపడేటువంటి తత్వం చూశాడు. కష్టపడటానికి ఇష్టపడేవాళ్ళు, ఒక ఆత్మ కోసం ఎంత కోసం అయినా ప్రయాసపడేవాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. సో పేతుర్ని ఆ నేచర్ పేతుర్లో ఉంది కాబట్టి దేవుడు తన పని కోసం పిలుస్తున్నాడని, పేతుర్నే ఎన్నుకున్నాడని నాకు అట్లా అక్కడ అర్థమైందన్న.
హార్డ్ వర్క్ అది, ఆ హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళని మనుషుల్ని పట్టడానికి పిలిచాడు. మనుషులు పట్టుకోవడం కూడా హార్డ్ వర్క్ అని ప్రదీప్ అని మాట్లాడుతున్నారు. బాగుంది. రాంబాబు అన్న ఏమంటాడంటే, ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ భాషలోనే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ మాటలు ఆయన వాడాడు. ఎవరు ఏ పని చేస్తే వారికి ఆ భాషలో చెప్తేనే వారికి అర్థమవుతుంది, అందుకే అలా వాడాడు అని. ఆ పదం ఎందుకు వాడాడంటే వాళ్ళు చేసే పని అలాంటి పని కింద దీన్ని వాడాడు అని రాంబాబు అన్న అంటాడు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న అండి, అర్థం కాదు ఏంటంటే, జనరల్ గా చేపలు పట్టుకొని తినేస్తాం, మనుషులు పట్టే జాలరి అంటే మనుషులు పట్టుకొని తినేయాలనా? మనుషులు పట్టుకొని దాన్ని జనరల్ గా నెగిటివ్ సెన్స్ కదా, దాన్ని నెగిటివ్ సెన్స్ కని తీసుకుందామా పాజిటివ్ సెన్స్ కని తీసుకుందామా? ఇది కొంచెం మీరు ఆలోచించండి. చేపలు పట్టుకోవడం అంటే చంపుకు తింటారు చేపలు పట్టుకొని, ఇక్కడ మనుషులు పట్టే జాలర్లు అంటే ఇప్పుడు కొంచెం సేవ కమర్షియలైజ్ అయిపోయిన దినాల్లో ఉన్నాం. వాళ్ళు సేవను అట్లాగే లాభాపేక్షతో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానుకల కోసమే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇది నెగిటివ్ వర్డ్ అనుకుందామా పాజిటివ్ వర్డ్ అనుకుందామా ఇది కూడా కొంచెం మీరు ఆలోచించారని నేను ముందు ప్రశ్నిస్తున్నాను. దీవెన దైవ ప్రసాద్ చిత్తూరు నుంచి తనే ఉంటుందంటే చేపలు పట్టు వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది కనుక వారైతే మనుషులకు ఓపికతో సువార్త చెప్పి రక్షించగలరు అని అర్థం అని అంటారు. ఓపిక కోసం రక్షణ కోసం తను మాట్లాడుతుంది. ఓకే, నేను ఇది పాజిటివ్ వాడా నెగిటివ్ వాడా? చేపలు పట్టుకోవడం వల వేయటం చాలా సార్లు అమ్మాయిలకు వలేస్తున్నారు, అబ్బాయిలకు వలేస్తున్నారు, లేకపోతే అట్లాగా నెగిటివ్ గా వాడతారు వలయడం అన్న దాన్ని. చేపలు పట్టుకోవడం అన్నది కూడా నేను నెగిటివ్ గానే తీసుకుంటాను. ఒంటుకు తింటారు, చంపుకు తింటారు, అమ్ముకుంటారు అని మనకు అర్థమవుతుంది. దీన్ని ఎలా నీకు ఎలా అర్థమైంది? మీ అభిప్రాయాలు మాట్లాడాలి.
సార్ ప్రైజ్ లెట్ సార్.
ఎస్ సార్.
మనం చూస్తున్నాం ఏంటంటే మత్తయి సువార్త 13:47 వచనంలో ఒక మాట ఉంటుంది సార్, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది, అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుంది, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయటికి పారవేయబడదు. అంటే జాలర్లు ఏం చేస్తారంటే సార్, వాళ్ళు చేపలు పట్టిన తర్వాత మంచి చేపల్ని తీసుకుంటారు. ఏవైతే కొన్ని అన్ని చేపలు అనేటటువంటివి వచ్చేస్తుంటాయి, పనికి వచ్చే వంట తినేటువంటివి ఉంటాయి, కొన్ని తిన్నటువంటివి కూడా ఉంటాయి కదా సార్, వాటిని వాళ్ళు బయట పారవేస్తారు. అంటే ఇక్కడ మనం దీన్ని మనం ఆధ్యాత్మిక అర్థంలో కాకుండా మనం తీసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడు మనం మనుషుల్ని తినేస్తారు అంటున్నారు కదా, అది తినడం అనేది కాకుండా వారు మనం ఆధ్యాత్మికతలోనికి నడిపించడం అని నా యొక్క అభిప్రాయం సార్.
రమేష్ టీచర్ గారు మత్తయి సువార్త 13:47 వచనంలో ఇదే పరిభాష ఆయన పారబుల్లో కూడా వాడారు. అక్కడ చెడ్డ వాటిని బయట పారవేయుదురు, మంచి వాటిని గంపల్లో చేర్చి అని రాయబడింది. ఇక్కడ పాజిటివ్ సెన్స్ తప్ప నెగిటివ్ సెన్స్ కాదు. ఈవెన్ చెడ్డ వాటిని బయట పారవేయటం అన్నది అక్కడ 50వ వచనంలో వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అది నరకం కింద ఉద్దేశించి రాయబడతా ఉంది. మంచి చేపలను నరకానికి ఆపోజిట్ కాబట్టి పరలోకానికి నడిపించడం అని తీసుకోవడానికి చక్కటి వాక్యాన్ని రమేష్ టీచర్ గారు రిలవెంట్ వాక్యాన్ని కోట్ చేయగలిగా బాగుంది అన్న. ఇంకేమైనా మాట్లాడతారా? చేపలను పట్టు జాలర్లు అన్న మాట దగ్గర నేను అంతగా ఈ బైబిల్ స్టడీలో ఏమంటానంటే, మీరు ఏది మాట్లాడినా వాక్యాన్ని వాడటం మంచిది. ఆత్మీయ అర్థాలకు వెళ్ళటం కంటే, ఊహలు అభిప్రాయాలకు వెళ్ళటం కంటే కూడా, వాక్యాలు లేనప్పుడు ఊహలు అభిప్రాయాలకు వెళ్ళచ్చు, వాక్యాలు ఉంటే వాక్యాలు కోట్ చేయడము, లేకపోతే వాక్యం ఒకవేళ మీకు జ్ఞాపకం లేకపోయినా నేను ఫలానా వాక్యాన్ని చదివినట్టు నా గుర్తు అని మీరు మాట్లాడినా మనం ఆ వాక్యం ఎక్కడ ఉందో కూడా తీయగలుగుతాం. బాగుంది రమేష్ టీచర్ గారు, థ్యాంక్ యూ. ఇంకేమైనా? ఆల్రెడీ కొంతమంది చక్కగా ఎలాగా మాట్లాడారు, అందులో ఈ సత్యసాయి జిల్లా కోఆర్డినేటర్ హెడ్ కాన్స్టేబుల్ వెంకటేశ్వర్లు ఏమంటాడంటే, మనుషులు పట్టు జాలర్లు అనగా లోకమే సముద్రం నుండి నశించిపోచున్న మనుషులను నిత్య జీవం వైపు నడిపించడం తెలిచాడు సార్ మనం ఈ లోక 13:47 అలాగే కనబడతా ఉంది. జాన్సీ ఏఎస్ఏ గారు విశాఖపట్నం నుంచి ఏమంటారంటే, జాలరి తన ప్రాణం కూడా లెక్క చేయకుండా వారు చేపలు పడతారు, ఎటువంటి తుఫాను వచ్చినా ఎదుర్కొని చేపలు పడతారు, కష్టపడతారు అని మాట్లాడుతున్నారు. దాన్ని కూడా మనం చూసాం. గురుమూర్తి ఏమంటాడంటే, ఓకే ఆయన ఒక వాక్యాన్ని కోట్ చేశాడు. ఓకే, సామ్యూయేల్ ఏమంటాడంటే, బ్రతికిన దాన్ని చంపడం పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ కాదు అని అన్నాడు. ఓకే, చేపలు పట్టడం అంటే అక్కడ బతుకున్న చేపలని పట్టుకొని చంపుతారు, కానీ మనుషుల్ని పట్టడం అన్న మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా కూడా మనుషులను పట్టుకోవడం అన్నాకాడ రక్షించడం. ఇంకా మనం దాన్ని పాజిటివ్ సెన్స్ లోనే వాడాడు అని అర్థం చేసుకోవడానికి ఆ అక్కడ వాక్యాలు పై వచనాల్లోనే మనం చూస్తున్నాం, ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగు ఉదయించను, మరణ ఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. పాజిటివ్ సెన్స్ లో వాడబడ్డ పదాలు చాలా బాగుంది. శామ్యుయేలు మాట్లాడుతుంది చేపలు పట్టడం అన్న మాట దగ్గర, దానికంటే మనుషులు పట్టడం అన్నది ఉత్తమమైన పని, ఎందుకంటే చేపలు పట్టడం చంపుకొని డబ్బులు సంపాదించుకుంటారు, ఆహారాన్ని సంపాదించుకుంటారు. మనుషులు పట్టడం చచ్చిన దాన్ని బ్రతికిస్తారు, నరకానికి పోతున్న దాన్ని నిత్య జీవానికి నడిపిస్తారు. కాబట్టి చేపలు పట్టే పనితో పోల్చబడ్డ చేపలు పట్టే పని లాంటిది కాదు మనుషులు పట్టడం, చచ్చిన మనుషులను బ్రతికించటం. దీన్ని మనం బైబిల్ సారాంశంగా చూస్తాం. యక్షపత్రిక 2వ అధ్యాయంలో కూడా చచ్చిన మిమ్మల్ని బ్రతికించాడు, చచ్చిన వారిని బ్రతికించటం, నశించిన దానిని వెతికి రక్షించటం, తప్పిపోయిన గొర్రెను తిరిగి మందలో చేర్చటం. పాజిటివ్ సెన్స్ లో మిగతా అన్ని చోట్ల చూస్తారు చేపలు పట్టే పని దగ్గర కష్టాన్ని ఓర్పుని మీరు అన్నట్టుగా తీసుకున్నాం గాని, అంతే తప్ప వాళ్ళ మీద వాళ్ళ చంపుకు తినటం, వాళ్ళని క్యాష్ చేసుకోవడం అన్న నెగిటివ్ సెన్స్ లో మాత్రం తీసుకోకూడదు. చక్కగా శామ్యుయేలు కూడా పూర్తి చేయగలుగుతున్నాడు. బాగుంది
సార్, ఇది మనం నేను ఒక ప్రశ్న అడగొచ్చా సార్?
తప్పకుండా తప్పకుండా అడగమనిగా చెప్పేది.
అంటే ఇప్పుడు మనం ఇప్పుడు జాలరి గురించి మనం అన్ని చెప్పుకుంటున్నాం, అయితే యేసు ప్రభు వారు ఈ ప్రాంతాలలో జాలర్లను ఎందుకు ఎన్నుకోవాలి? రూలుగా యూదా ప్రాంతం, గలిలయ ప్రాంతం, ఈ ప్రాంతాలలో పరిశైలు ఉండొచ్చు, శాస్త్రులు ఉండొచ్చు, తర్వాత అనేక రకాలైనటువంటి వారు ఉండొచ్చు, కానీ అక్కడ జాలర్లనే ఎందుకు ఎన్నుకోవాలి అనేది నాది ఒక చిన్న ప్రశ్న సార్.
బాగుంది. రమేష్ టీచర్ గారు ఏమంటారంటే, ఎందుకు ఆయన చేపలు పట్టే వారిని ఎంచుకున్నాడు, మిగతా చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. టీమ్ సభ్యులు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. ఇందాకాల ఒక మాట దీంట్లో ఈ ప్రశ్నలోకి వెళ్ళడానికి ముందు జాకోబాన్ని అడిగిన ప్రశ్నకు జాకోబానికి ఏమన్నా సమాధానం వచ్చిందా
సార్? చాలా క్లారిటీ క్లియర్ గా వచ్చింది సార్.
ఓ, జాకోబన్ చాలా సాటిస్ఫై అయ్యాడు. డిస్కషన్ లో పాల్గొని చాట్ బాక్స్ లో కూడా మాట్లాడుతున్న వాళ్ళు వందనాలు. నా సెకండ్ క్వశ్చన్, ఎందుకు చేపలు పట్టుకునేవాడిని ఆయన ఎంపిక చేసుకున్నాడు, మిగతా చాలా వృత్తులు ఉన్నాయి కదా అని రమేష్ టీచర్ గారు ప్రశ్నిస్తున్నారు. ఉదయబాబు మాట్లాడు.
ఈ జాలర్లే కాకుండా మరి మత్తయ్య ఉన్నాడు, అతని యొక్క వృత్తి ట్యాక్స్ కలెక్ట్ చేయటం కదా, తర్వాత ఇంకొకరు కూడా ఉన్నారన్న, ఆయన పేరు ఏంటంటే, అట్లా ఉన్నారన్న, వేరే వాళ్ళు కూడా ఉన్నారన్న, అందరూ జాలర్లు కాదు కదా.
ఓ, మొత్తం అందరూ జాలర్లు కాదు, లేవి అనే మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు, అతను కూడా పిలిచాడు. కాబట్టి మిగతా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారని ఉదయబాసు గారు అంటారు. ఓకే, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? లూకా డాక్టర్ గారు, కానీ 12 మందిలో లూకా లేడు. తర్వాత లోకాను కూడా దేవుడు వాడుకోవడం, ఆయన అపోస్తల కార్యాల గ్రంథం రాయడం, లోకా సువార్త రాయడం కూడా చూస్తున్నాం, అది ఉపేంద్ర కోట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇందాకల ప్రశ్న దగ్గర ఉపేంద్ర చాలా రిలవెంట్ గా ఉన్న ఒక మాట కోట్ చేశాడు, హబ్బకు గ్రంథం 1:15లో, సాతాను కూడా వల వేస్తాడు, సాతాను కూడా మనుషులు పట్టు జాలర్లు అన్నాడు, సాతాను కూడా వల వేస్తాడు అని కోట్ చేశాడు ఉపేంద్ర. ఇక్కడ మనం అంతా పాజిటివ్ గానే తీసుకోవాలి, నెగిటివ్ గా తీసుకోకూడదు అన్న మాట బాగుంది. ఇదేమైనా కొంచెం సాతాను వల వేయడాన్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను మనుషులు పట్టే జాలలుగా చేస్తాను అన్నదాన్ని ఏమైనా మనం ఇక్కడ ఆలోచించడానికి కూడా ఒక స్కోప్ ఉంది, ఆలోచించవచ్చు. తర్వాత ఈ ప్రశ్న అది క్లోజ్ అయ్యింది, అయినా ఉపేంద్ర కోట్ చేసిన ఆ రిలవెంట్ వర్స్ మీద ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. రెండోది, చేపలు పట్టేవారినే కాదు ఆయన ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేసేవారిని కూడా పిలుచుకున్నాడు అని ఉదయబాబు గారు చెప్పారు. ఇంకా ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు. ఓకే టీమ్ సభ్యులు టైం కావస్తా ఉంది, మీరు అంత టైం చేసుకోవడానికి లేదు, త్వరపడి మాట్లాడాలి.
సాతాను కూడా వల వేస్తాడు, కాకపోతే వాడు నాశనం వైపు మనల్ని తీసుకెళ్ళడానికి వల వేస్తాడు. మరి సేవకులు యేసుక్రీస్తు ప్రభువారి వల లేకపోతే ఇదంతా కూడా మన జీవం వైపు నడిపిస్తుంది, మనల్ని నిత్య జీవంలోకి నడిపించడం కొరకు వేసేటువంటి వల ఇది అనుకుంటుంది.
బాగుంది. సాతాను వలేసేది నాశనానికి తీసుకెళ్లడానికి, యేసుక్రీస్తు ప్రభు మనుషులు పట్టు జాలర్లు అన్నది నాశనానికి వెళ్తున్న వారిని రక్షణలోకి నడిపించడానికి అని రాయబడింది. బాగుంది. రెండు అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కంప్లీట్ గా పాజిటివ్ గానే ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే కాంటెక్స్ట్ దాటకుండా వెళ్తున్నాం. ఈ కాంటెక్స్ట్ లో యేసయ్య శిష్యులను మనుషులు పట్టు జాలర్లు అన్న మాట దగ్గర ఇక్కడ పాజిటివే, ఎక్కడెక్కడ వలలున్నాయి ఆ వలలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టేది కాదు. కాబట్టి ఉపేంద్ర డిస్కషన్ లోకి వెళ్ళకపోవడం మంచిగా అని ఒక మాట ఏంటంటే, సువార్త చేస్తున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు కింద ఉండి వాళ్ళు మనుషులు పట్టే జాలరిగా మాత్రమే కాదు, సాతాను పనివారు కూడా మనుషులు పడుతున్నారు వాళ్ళు మోసం చేసి నాశనాన్ని తీసుకువెళ్ళడానికి, పాపంలో లాగడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా తీసుకుంటూ తీసుకొచ్చి మేబీ ఈ కాంటెక్స్ట్ లో లేదు కాబట్టి ఉపేంద్ర దాన్ని మనం తీసుకుని టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ ప్యాసేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం బాగుంటుంది. ఇక్కడ నేను రమేష్ టీచర్ గారు, ఉపేంద్ర ఉదయబాబు సిఏ గారు అందరూ జాలులే కాదు అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇంకా ఎవరైనా సమాధానం ఇస్తే మాట్లాడండి, లేకపోతే రమేష్ టీచర్ జాకబ్ అన్న.
ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 16 వచనంలో ఉంది సార్, గలిలయ ఆ సముద్ర తీరం ఉన్న అన్ని జనులు నివసించు, అంటే గల్లీ ప్రాంతంలో అందరు కూడా అన్ని జనులు చీకట్లో కూర్చున్నారు, అంటే సముద్ర తీర ప్రాంతంలోనే యేసు ప్రభు ఉన్నారు కాబట్టి ఆ సముద్ర తీర ప్రాంతంలో నడిచేటప్పుడు జాలర్లు అక్కడ కనిపించారు కాబట్టి వాళ్ళని అందుకే సెలెక్ట్ చేశాడు అని నేను అనుకుంటున్నాను సార్.
అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్న ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళు ఉన్న వాళ్ళని పిలిచాడు, అందరూ చేపలు పట్టేవాళ్ళు అని అనుకుందాం. మరి మీరు 12 మంది చేపలు పట్టేవాళ్ళు అంటారా?
కాదు సార్, ఎందుకు అంటే ఆ 4 ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆ ఏరియాలో ప్రభు వారు తిరుగుతున్నారు సార్, అక్కడ అందరు కూడా చీకట్లో ఉన్నవారు అని రాయబడింది కదా సార్, వీళ్ళు కూడా చీకట్లో ఉన్నవారిని ప్రభు వారు వెంబడించారని పిలిచారు.
మీరేం చెప్పాలనుకుంటున్నారు, 12 మందిలో 4 జాలర్లు, మిగతా వారు జాల వృత్తికి చెందిన వారు కాకపోవచ్చు అన్నదా మీ అభిప్రాయం?
అంతే సార్.
యా అన్న ఏమంటాడంటే చాలా స్పష్టంగా ఈ 4 జాలర్లు, మిగతా వాళ్ళని జాలర్లు అనుకోవడానికి లేదు అని కూడా అంటున్నాడు. రమేష్ టీచర్ గారు, మీకేమైనా గ్రూప్ ద్వారా సమాధానం వచ్చిందా?
సార్ కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే నిజంగానే ఇప్పుడు మన జాకబ్ సార్ గారు మంచి మాట చెప్పారు, యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి ఏంటి గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. నిజంగానే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎవరు ఉంటారంటే జాలర్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఆ ప్రాంతంలో అందరు కూడా ఎవరు ఉంటారు, జాలర్లు, చేపలు పట్టేవారు మాత్రమే ఎక్కువగా ఉంటారు. అది ఒక రకంగా చాలా మంచి సమాధానమే నాకు దొరికింది సార్, థ్యాంక్ యూ సార్.
దాంతో పాటుగా జలోతీయుడైన సీమోను కూడా ఒక రకంగా మన భాషలో మాట్లాడాలంటే గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆయన కూడా జాలరి కాదు. అలా డిఫరెంట్ పర్సన్స్, అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు, ఒక గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉండేటువంటి జలోతీయుడు అనేటువంటి సీమోను ఉన్నాడు, ఎక్కువ మంది కాకపోతే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జాలర్లు ఉన్నారు అన్న ప్రయత్నం.
మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అందులో, జాలర్లు కూడా ఉన్నారు
సార్. సార్ నమస్తే. ప్రైజ్ లో సార్?
ప్రైజ్ లో ఒక మాట నేను ఆల్రెడీ చెప్పాను, ఆ చాట్ బాక్స్ చూడండి, అన్మ్యూట్ చేయండి అని చెప్పి అన్నాను, చేస్తున్నాం అన్నారు, మీరు అది పట్టించుకోవట్లేదు బాబు. వాళ్ళు గ్రూప్ సభ్యుల్లో 6 ఒక కోహోస్ట్ చేస్తాను, ఎవరైనా ఆ చాట్ బాక్స్ లో అన్మ్యూట్ చేయండి అంటే మీరైనా పట్టించుకోండి, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాను.
ఇప్పుడు సహోదరులు ఎవరో చేపలు పట్టి అంటే జాలర్లని ఎందుకు ఆయన మొట్టమొదటిసారి ఎన్నుకున్నాడు అనే సమాధానానికి చెప్పాలనుకున్నాను, నాకు హోల్డ్ అప్ పెట్టేశారు. అయితే వచ్చే సమాధానాలు వచ్చేసాయి. అయితే చేపలు పట్టే జాలరుల్లో ఒక 6 శ్రేష్టమైన గుణాలు ఉంటాయి అనేది తెలియజేయాలని అనుకున్నాను సార్. ఒకటి, చేపలు పట్టే జాలరులకి సముద్రం అనేది చాలా ప్రమాదకరమైనది. సముద్రం అనేది లోకమని చాలా మంది కామెంట్లు పెట్టారు, చాలా విలువైనది. అయితే చేపలు పట్టే జాలరులకి ముందు సహనం ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు దేవుడి సేవ చేయడానికి కూడా సహనం చాలా అవసరం. చేపలు పడే వరకు సహనంతో పనిచేస్తారు. రెండవది, నిరుత్సాహం కానీ చేపలు దొరకకపోతే దిగులు పడిపోవడం కానీ ఏమి ఉండదు వాళ్ళు లక్షణం ఉంటుంది. మూడవది, సముద్రం ఎదురయ్యే తుఫాను కానీ భయంకరం జలసరాలకు భయపడక తను తను కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. నాలుగవది, సరైన సమయం కొరకు కనిపెట్టే స్వభావం కలిగి ఉంటారు. ఏ సమయంలో చేపలు దొరుకుతాయో కనిపెట్టే అనుభవం కలిగిన వారు చేప జాలర్లు కాబట్టి వీళ్ళు దేవుని రాజ్యానికి పనికొస్తారు అనే ఉద్దేశంతో ప్రభు హృదయాంతరంగం ఎరిగిన వారు కాబట్టి సువార్త పరిచయం చేయడానికి ఇలాంటి వారే అవసరము అని వారిని ఎన్నుకున్నట్టుగా భావన సార్ నాకు అర్థమైంది సార్.
ఇక్కడ బాగుంది జనరల్ గా మీ అభిప్రాయాలు. చేపలు పట్టే వాళ్ళకి రకరకాల మాట్లాడచ్చు, అందులో ఉన్న పాజిటివ్స్, అందులో మీ అభిప్రాయాలు కూడా బాగున్నాయి. ఇక్కడ అందరూ చేపలు పట్టే వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు అన్న ప్రశ్న దగ్గర అందరూ ఈ అన్న మాట దగ్గర మీరేమంటున్నారు, అందరూ కాదు అని మిక్స్డ్ పీపుల్ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ మీద రండి. చేపలు పట్టే వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు అన్న మాట దగ్గర అది కొంత హార్డ్ వర్క్, అవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ అందరూ చేపలు పట్టే వాళ్ళే కాదు అన్నది డిస్కషన్ జరుగుతుంది. రాజు గారు
ఓకే సరి
ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు. బాలు
సార్, ఇక్కడ వారి యొక్క పరిభాష మనుషులు పట్టు జాలరు చేతులని వారితో చెప్పినన్నాడు, కానీ వారు వారి యొద్దున వలలు విడిచిపెట్టి వెళ్లిపోయారు కదా సార్. దేవుని రాజ్యం కట్టబడినట్టు మారు మనసు పొందడని చెప్తూ ప్రకటించడం మొదలు పెట్టాను. యాక్చువల్లీ వాళ్ళకి సంబంధించిన ఆ వలన అనేది విడిచిపెట్టి వెళ్లిపోయారు. దేవ మనుషులను పట్టడానికి కావాల్సిన యొక్క ఈ సువార్త అనేది వాళ్ళకి అర్థమైందని నేను అనుకుంటున్నాను సార్. మన వల అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడాము అనిపిస్తున్నాను.
అంటే నువ్వు ప్రశ్న కావిన స్టేట్మెంట్ ఇస్తున్నావు, నీ అభిప్రాయం చెప్తున్నావా?
నా అభిప్రాయం చెప్తున్నాను సార్.
ఎస్ సార్, మళ్ళీ చెప్పు, రిపీట్ చేయండి.
యేసుక్రీస్తు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ యుద్ధం వలలు విడిచిపెట్టి ఆయన అనుసరించారు కదా, మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేతులు అని చెప్పేసి వాళ్ళ యొక్క పరిభాషలో మనుషుల రక్షణ వైపు దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం మిమ్మల్ని పిలుస్తున్నాను అనేది ఇక్కడ 17వ వచనంలో నేను మారు మనసు నిమిత్తం లోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించిన దాని ప్రకారం వాళ్ళు లోబడి వాళ్ళ వలలను విడిచిపెట్టి వెళ్లారు అని నాకు అనిపిస్తుంది సార్. మనుషులు పడటకు వలలు ఏమి ఉపయోగించారు కదా, ఇక్కడ నాకు అట్లా అనిపిస్తుంది. అంటే
తను ఎంత చక్కగా బాగా ఆలోచిస్తున్నారంటే ఆ పరిభాష వాడాడు గాని వాళ్ళేమో వలేసి పట్టలేదు, వలలు వదిలేశారు. మనుషులు పట్టి జాలల్లే అన్నది రాంబాబు సీఏ గారు అన్నట్టుగా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి అలాంటి భాషే ప్రభు వాడాడు. దాని మీద ఎక్కువ వలల మీద ప్రసంగాలు చేయదు, అంత అవసరం లేదు అని కూడా బాలు అంటాడు. బాగుంది బాలు మీ ఆలోచన. తర్వాత శ్రీకాకుళం నుంచి శిరీష ఎహెజ్కేల్ గ్రంథం 47:9 నుంచి కోట్ చేసి, ఈ నది వచ్చి చోట నెల జలచరాలన్నీ బ్రతుకును, అక్కడ చేపలు బహు విస్తారమగును. అక్కడ చేపలు పట్టే జాలర్లు అయితే చేపలను చంపుతారేమో గాని మనుషులు పట్టే జాలర్లు అన్న మాట దగ్గర అసలు నెగిటివ్ వర్డ్ కాదు పాజిటివ్ వర్డ్ అన్నాను కూడా తన మాట కోట్ చేసింది. బాగుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, స్టేట్మెంట్స్ ఏమైనా, మీ అభిప్రాయాలు ఏమైనా చెప్తారా, అర్థం కానివి ఏమైనా ఉన్నాయా? టీమ్ సభ్యులు త్వరగా మాట్లాడాలి, టైం అవుతుంది.
23వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు అనంటూ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ఉంది సార్. అంటే బోధించుచు ప్రకటించి సువార్త ప్రకటించి అంటే ఏమైనా వేరియేషన్ ఉందా ఏంటనేది చిన్న డౌట్.
ఈ 23వ వచనంలో ఉన్న ఆ రెండు పదాలు బోధించటం ప్రకటించటం ఒకటేనా వేరు వేరా అని అడుగుతున్నారు. మంచి మాట, ఎవరైనా టీం సభ్యులు సాన్నికి సహాయం చేయొచ్చు.
సార్ మనం జనరల్ గా మనం చెప్పాలంటే బోధించడం అంటే ఏంటంటే సార్, మనము ఒక సరౌండింగ్ ప్రదేశంలో, ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, చర్చిలో అనేటటువంటిది బోధ అనేటటువంటిది జరుగుతుంది. అదే బహిరంగ ప్రదేశాలలో మనం మాట్లాడేటప్పుడు ఏదంటే అదే ప్రకటించడం అనేది జరుగుతుంది సార్. అది నా యొక్క అభిప్రాయం సార్. అంటే మనం ఇన్ జనరల్ గా మనం చెప్పుకునేటటువంటి మాటలు
బాగుంది, అది అక్కడ ఉంది. ఏంటి బోధకి ప్రకటనకి తేడా ఏంటి, సువార్తకి బోధకి తేడా ఏంటి అని అడుగుతున్నాడు అన్న. అది ఏమైనా వివరిస్తే బాగుంటుంది. బోధ ఎక్కడ చేస్తారు సమాజ మందిరాల్లో, సువార్త ఎక్కడ చేస్తారు బయట ప్రదేశాల్లో, అది కాదు ఎక్కడ చేస్తారు కాదు, ఏంటి తేడా ఏంటి, అది ఏమైనా కొంచెం ఆలోచించాలి. ప్రదీప్ అన్న,
బోధ అనేది ఒక టీచింగ్ లాంటిది అన్న, ఒక పాఠశాల లాంటిది, అంటే ఒక వ్యక్తిని ప్రిపేర్ చేయటం అన్న. సో ప్రకటించడం అంటే వాళ్ళకి తెలియజేయటం, ఇది మీరు మీకు ఇది ఉపయోగకరమైంది, ఇది చేస్తే మీ జీవితాలకు మంచిది అని చెప్పేటువంటి విధానం అన్న ప్రకటన అనేది. బోధ అనేది ఏంటంటే వారిని ఉదాహరణకి పాఠశాలలో టీచ్ చేస్తారు, వాళ్ళని ఎందుకోసం వాళ్ళని జాయిన్ చేశారో వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దటానికి ఆ విధంగా బోధిస్తారు పాఠశాలలో. అంటే ఇంగ్లీష్ పదం బోధన అన్న దానికి టీచింగ్ అనేది అర్థం తీసుకుంటే, ఈ టీచింగ్ అనేది మనల్ని కూడా దేవుని పాఠశాలలో ఆయన వల్లే మార్చడానికి బోధన ఉపయోగిస్తారన్న. మనం ఆయన వల్లే మార్చబడతాం బోధ ద్వారా, సువార్త వలన రక్షించబడతాం.
డాక్టర్ ప్రదీప్ అన్న చెప్పింది బాగుంది. బోధ అంటే టీచింగ్, సువార్త అంటే గోస్పెల్, రెండు. బోధ రక్షించబడ్డ వారికి, సంఘంలో ఉన్న వారికి, సువార్త రక్షణ పొందిన వారికి, లోకంలో ఉన్న వారికి అన్న వివరణ అన్న ఇవ్వగలుగుతా ఉన్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా
అన్న? అంతే అన్న, అన్న చెప్పినట్లుగా రిక్రూట్మెంట్ లాంటిది, కొత్తగా రిక్రూట్మెంట్ చేసేటప్పుడు రిక్రూట్మెంట్ వారికి సువార్త అన్న, రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి ట్రైనింగ్ బోధన అన్న. అంటే రక్షణ లేని వారికి చెప్పేది సువార్త, రక్షించబడిన వారికి చెప్పేది బోధ అన్న.
జాకోబ్ అన్నకి మీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగారా టీమ్ సభ్యులు?
ఓకే సార్, సాటిస్ఫైడ్ సార్.
జాకోబ్ అన్న సాటిస్ఫై అయ్యారు. దీన్ని రిబ్కా, తన బిల్డ్ స్టూడెంట్ గా ఉంది కాబట్టి తను ఏమందంటే, బోధ అంటే దాన్ని కరిగ్మ, సారీ సువార్త అంటే కరిగ్మ, బోధ అంటే డిడాకే. సో మూల గ్రీకు భాషలో రెండిటికి వేరు వేరు పదాలు వాడారు. కరిగ్మ అంటే ప్రొక్లమేషన్, ప్రకటన, అనౌన్స్మెంట్. డిడాకే అంటే టీచింగ్, టీచింగ్ సిరీస్ ఆఫ్ టాపిక్స్ అనే టీచింగ్ జరుగుతుంది. ప్రొక్లమేషన్ ఎప్పుడు ఒకలాగే ఉంటారు, సువార్తలు ఎప్పుడు ఒకటే విషయాలు వినబడతా ఉంటాయి. కానీ బోధ దగ్గర, టీచింగ్ దగ్గర లోతులకు వెళ్ళటం, క్రమముగా నడిపించటం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు మూల భాషలో కూడా వేరు వేరు పదాలు వాడబడ్డాయి, ఇంగ్లీష్లో తెలుగులో కూడా వేరు వేరు పదాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొంచెం మార్చి ప్రశ్న అడుగుతున్నాను కొంత మీకు అర్థం కావడానికి. సువార్త బయట వాళ్ళకి, బోధ సంఘంలో ఉన్న వాళ్ళకి అన్నారు. సంఘంలో ఉన్న వారికి సువార్త అవసరం లేదా? ఇది ఏమైనా కొంచెం ఒక మాట మాట్లాడితే సరిపోతుంది, డీప్ డిస్కషన్ ఏమక్కర్లేదు. మీకేమన్నా అవగాహన, సువార్త సంఘానికి బయట ఉన్న వాళ్ళకైనా సంఘంలో ఉన్న వారికి సువార్త చెప్పొచ్చా?
ముందు సువార్త వింటేనే కదన్న సంఘంలోకి చేర్చబడేది.
ప్రదీప్ అన్న ఏమంటాడంటే, సువార్త విన్న వాళ్ళే సంఘంలోకి వస్తారు, కాబట్టి సంఘంలోకి వచ్చిన వారికి సువార్త చెప్పడం అన్నది అది అవగాహన లోపం అని అంటాడు. అంతేనన్నా?
అంతేనన్నా?
కాదన్నా, ఇప్పుడు సంఘాల్లో కనీసం సువార్త గురించి తెలియకుండా కూడా చాలా మంది సంఘాల్లోకి వచ్చిపోయారు, అది సువార్త అనేటువంటి క్లారిటీ లేకుండా కూడా ఒక ఏమంటారు ఒక ఆనవాయితీ గానా లేకపోతే ఒక అలవాటు గానా లేకపోతే అందరూ గుళ్ళకి వెళ్తారు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము చర్చికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా మందికి కనీసం సువార్త కూడా తెలియకుండా సంఘాల్లోనే ఉన్నారు కాబట్టి సువార్త సంఘాల్లో కూడా అవసరం నేను అనుకుంటున్నాను.
ఓ సువార్త సంఘంలో ఉన్న వారికి కూడా అవసరమే అని ఉదయబాబు సీఏ గారు అంటారు.
అంటే అంటే సంఘం అనేటువంటిది బైబిల్ ప్రకారంగా సంఘంగా లేదు కదన్న ప్రజెంట్ బయట ఉన్నటువంటి మనం చూస్తున్న సంఘాలు.
ఎక్సెప్షనల్ కేసు మాట్లాడద్దు, ఎక్సెప్షనల్ కేసు మాట్లాడద్దు, జనరల్ గా సువార్త సంఘానికి చేయొచ్చా అది ప్రశ్న.
సువార్త సంఘానికి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సంఘానికి అయితే సువార్త అవసరమేనన్న.
ప్రస్తుతం ఉన్న సంఘానికి అయితే సువార్త అవసరమే అని అంటారు. అందుకే నేను ఈ ప్రశ్న అందుకే కావాలనే పూజ చేశాను. సువార్త లోకానిక, సువార్త సంఘానిక మాట్లాడితే
సంఘాల్లో సంఘానికి మించి లోకం ఉంది కదన్న, సంఘాల్లోనే లోకానికి మించి లోకం సంఘాల్లో ఉంది.
నువ్వు చెప్పింది అర్థమైంది, మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు విందాం. చెప్పమని కదా చూసేది.
ఇక్కడ సంఘము అంటే రక్షింపబడిన వారు, అలాగే దేవుని వాక్యం చేత వెలిగింపబడిన వారని మనం భావించాలి. అయితే అందులో సువార్త చేయడం అంటే ఎవరికి చేయాలంటే తప్పిపోయిన వారికి మనం సువార్త చేయాలి. అందుకే లూకా సువార్త 15 అధ్యాయంలో దానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒకరికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే 100 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడా, ఆయనకి మళ్లీ సువార్త చేసి ఆయన మళ్లీ మందలోకి చేర్చే విధమైన ఉపమానాన్ని ఇక్కడ లూకా సువార్త 15 అధ్యాయంలో. అలాగే
రాజు, నేను రాజు గారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ పడతారు పదాలు వాడేయద్దు. లూకా సువార్త 15 అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె దగ్గర సువార్త అని పదం ఏమైనా వాడబడిందా?
తప్పిపోయిన వారికి మాత్రమే సువార్త అనేది అని నేను అర్థం సార్. తప్పిపోయిన వారికి మాత్రం సువార్త చేయాలి.
ఓకే, స్టేట్మెంట్ గా మాట్లాడండి. మీరు వాక్యం కోట్ చేసినప్పుడు అక్కడ నాకు సువార్త అని రాయబడాలి. అక్కడ సువార్త అని రాయబడిందా అని అడుగుతున్నా నేను. ప్రదీప్ అన్న మీరు మాట్లాడచ్చు.
అన్న అసలు సువార్త అనే పదానికి అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలన్న. సువార్త అంటే యేసు జనన మరణ పునరుద్ధానాలను తెలియజేసేది సువార్త. తప్పిపోయిన వాడికి యేసు జననం గురించి తెలుసు, యేసు తప్పిపోయిన వాడికి యేసు మరణం గురించి తెలుసు, తప్పిపోయిన వాడికి యేసు పునరుద్ధానం గురించి తెలుసు కాబట్టి మరలా సువార్త చెప్పని అవసరం లేదన్న అని నా అభిప్రాయం అన్న.
సువార్త అంటే ఇది అని ఏ ఆధారంతో డాక్టర్ ప్రదీప్ గారు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు? అది కూడా కొంచెం మీరు అది ఒకటి యాడ్ చేస్తే సంపూర్ణం అయిపోతుంది. సువార్త అంటే ఇదే అని మీరు చెప్పారు అని మీ మాట మేము ఎట్లా తీసుకోవాలి? ఎక్కడుంది ఆ మాట? ఈవెన్ చాట్ బాక్స్ లో ఒక ప్రశ్న కూడా అడుగుతా ఉంది, అసలు సువార్త అంటే ఏంటండి అని ఒక ప్రశ్న ఎవరు అడిగారు? రవీందర్ జొనాథన్, అసలు సువార్త అంటే ఏంటి అని ఒక మాట అడిగాడు. కాబట్టి చాలా మంది చాట్ బాక్స్ లో ఏమంటున్నారంటే సంఘంలో తెలియని వారికి సువార్త అవసరమే. ఓహో బాగుంది. స్వస్థత కొరకు చర్చికి వచ్చే వారికి సువార్త తెలియదు. విజయ్
మాట్లాడండి. సువార్త అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం చదివినటువంటి 17వ వచనంలోనే ఉంది సార్, యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. ఇదే సార్, ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలని �క్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే సువార్తను ఒక ఆ వార్తను ప్రకటిస్తా ఉన్నారు. అది సార్
యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రకటించారు అన్నదానికి బాగుంటది. మీరు నేనేం చేస్తున్నానంటే కొంచెం నన్ను క్షమించండి, మీరు అనుకున్న పదాలు తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తున్నారు. సువార్త అంటే ఇది అని 17వ వచనంలో లేదు. సువార్త తప్పిపోయిన గొర్రెకు అని లూకా సువార్త 15వ అధ్యాయంలో లేదు. మీరేం చేస్తున్నారు ఆ వాక్యంలో మీరు అనుకున్న మాటలు పెట్టేస్తున్నారు. కుదరదు, ఉండాలి అక్కడ. అక్కడ ఉంటేనే మీరు మాట్లాడాలి. మీరు అట్లా పెట్టేయడానికి ఒప్పుకో, బైబిల్ స్టడీలో అలా వెళ్ళడానికి వీల్లేదు. కొంచెం రిలవెంట్ వాక్యాలకు వెళ్ళండి, గుర్తు రాకపోతే కోట్ చేయండి, కనీసం మనం చేద్దాం. అంతే తప్ప సువార్త అంటే ఇది అని డాక్టర్ ప్రదీప్ గారు గంభీరంగా చెప్పారు, ఇది అని ఆయన చెప్తే ఎట్లా తీసేసుకునేది, ఇది అని బైబిల్ చెప్పాలి కదా. యా చాలా చక్కగా విజయరాజరత్నం గారు మొదటి కొరింది మొదటి నుంచి మూడు అన్నారు. మొదటి కొరింది మొదటి నుంచి మూడు కాదు, మొదటి కొరింది 15:1-3 వచనాల్లో సువార్తకి డెఫినేషన్ రాయబడింది. ఏదైతే డాక్టర్ ప్రదీప్ గారు అన్నారో, యేసుక్రీస్తు ప్రభు జననం, జీవితం, మరణం, పునరుద్ధానం, నేను మీకు ప్రకటించిన సువార్త ఇదే. ప్రదీప్ అన్నది చెప్పింది అదే కరెక్ట్ అని చెప్పడానికి మొదటి కొరింది 15:1-3 వరకు ఉంది. అది ఆల్రెడీ తప్పిపోయినోడికి ఆ విషయాలు తెలుసు, కానీ తప్పిపోయిన వాడికి సువార్త చెప్తాము అన్న మాట దగ్గర తెలియని విషయమేం కాదు అని ప్రదీప్ అని అన్నారు. బాగుంది. యా అనురాధ ఏలూరు నుంచి ఒక మాట కోట్ చేస్తుంటాను, మార్కు సువార్త 16:15. టీమ్ సభ్యులు ఎవరైనా మార్కు సువార్త 16:15 చదివితే చాలా చక్కటి వివరణ దొరుకుతుంది అక్కడ.
సార్ అయ్యగారు,
మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిడి.
ఎస్ అన్న 16 కూడా.
నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
యా సువార్త రక్షణ పొందిన వాడిక, రక్షణ పొందని వారిక. జాకబ్ అన్న మీరు మాట్లాడాలి
సార్.
ఈ వాక్య ప్రకారం మీకు ఏమర్థమైంది, సువార్త రక్షణ పొందిన వాడిక, పొందని వాడిక?
పొందని వారికి సార్.
పొందని వారికి. దీనికి రిలవెంట్ వర్స్ గా మత్తయి సువార్త 28:19 చదవాలి. బోధ ఎవరికో అక్కడ రాయబడింది. సువార్త ఎవరికో గ్రేట్ కమిషన్ లో ఉంది, బోధ ఎవరికో గ్రేట్ కమిషన్ లో ఉంది. మత్తయి సువార్త 28:19.
మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి.
బోధ ఎవరికి? రక్షణ పొందిన వారిక, రక్షించబడ్డ వారిక,
రక్షింపబడ్డ వారు సార్.
యా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 16 లోకానికి వెళ్లి సువార్త చెప్పండి అన్నాడు. మత్తయి సువార్త 28:1 శిష్యులను చేసి బాప్తిసం ఇచ్చి వాళ్ళకు బోధించండి అన్నాడు. రక్షించబడ్డ వారికి బోధ గిడాకి, రక్షణ పొందిన వారికి సువార్త కరిగ్మ. అది ఆ స్పష్టతను వాక్యంలో చూడగలుగుతున్నాం. జాకోబానికి ఏమైనా సమాధానం వచ్చింది అనుకుంటున్నాను.
బాగా వచ్చింది సార్ ఈ రెండు వాక్యాలు.
సార్ ఇక్కడ ఒకసారి లోకా సువార్త ఒకసారి చూడండి సార్, 4:18 చదవండి సార్. సువార్త అంటే ఏంటో అక్కడ నీట్ గా డిఫరెన్షన్ చూపించారు సార్.
సువార్త అంటే ఏంటి కాదు ప్రశ్న, సువార్త ఎవరికి అది ప్రశ్న. సువార్త
ఎవరికి అనేది చూడండి సార్ చెప్పారు.
చెప్పండి ఎంత ఎంత రిఫరెన్స్ ఎంత? లోకా సువార్త
4:18.
ఎస్ బ్రదర్.
18
మన రాజు గారు చదువుతారు.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డువారికి చూపును కలుగునని ప్రకటించుట, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవాక్యము ప్రకటించి నన్ను పంపియున్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికిన రాయబడినట్టే. సువార్త అంటే ఒక ప్రకటనే కాదు, చెరలో ఉన్న వారిని విడిపించడము, హీలింగ్స్ అండ్ టీచింగ్స్ అన్ని ఇందులో ఉన్నాయండి.
అంటారు రాజు గారు అంతేనా?
దీని ద్వారా చాలా మంది ఆయన వెంబడించడం జరిగింది. అలాగే నలిగిన వారిని విడిపించుటకును, అంటే కుములు పోయి అది అంటే నలిగిన అనే పదానికి మళ్ళీ మీరు బయటకు తీసుకుపోద్దంటున్నారు కాబట్టి చాలా చాలా సమస్యలతో
జనరల్ గా
ఇది కూడా సువార్త.
ఓయ్ రాఘయ్య గారు, జనరల్ గా ఏమవుతుందంటే గ్రూప్ డిస్కషన్ లో ఏదైనా రాజుగారి దగ్గర బంగారు వాక్యం దొరికితే నేర్చుకుంటారు, లేకపోతే రాజుగారు చెప్పిన విషయాలు ఏమైనా అంగీకారయోగ్యంగా లేకపోతే గ్రూప్ సభ్యులు మాట్లాడతారు. సో జనరల్ గా వన్ వే టీచింగ్ కి గ్రూప్ డిస్కషన్ తేడా ఏంటంటే అందరం కలిసి ఎక్కువ మంది ఏకాభిప్రాయం ఎట్లా ఉందన్న దానికి వెళ్తాం. ఇక్కడ నేను సువార్త కోసము చాట్ బాక్స్ లో రాజేష్ ఎస్ఐ గారు చాలా చక్కటి వాక్యాలు కోట్ చేశారు, అది ఒక్కటి చూసుకొని రాజుగారు తీసుకొచ్చిన దాని మీద కూడా కొంత మాట్లాడడానికి వెళ్దాం. ఎవరైనా టీమ్ సభ్యులు Romans 15:21 చదవాలి.
అంటే సార్ నా భావన ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా చనిపోక ముందే ఆయన సువార్త అనే పదం ఎత్తారు సార్, చనిపోక ముందే ఆయన జనన మరణ పునరుత్థానం మనం సువార్త ప్రకటించాలి మనం, కానీ ఆయన ఇంకా అప్పటికి చావలేదు. అప్పుడు సువార్త ఏంటి?
రాజుగారు, రాజుగారు మీ ప్రశ్న మీద డిస్కషన్ ఖచ్చితంగా నేను పెడతాను, ఖచ్చితంగా మాట్లాడిపిస్తాను. ఒకసారి ఈ ఒక్క వాక్యాన్ని రాజశేషయ్య గారు క్లారిటీ దొరికి ఒక వాక్యాన్ని పోర్ట్ చేశారు, అది ఒకటి మనం మాట్లాడుతూ ముందుకు వచ్చేద్దాం. ఎవరైనా టీమ్ సభ్యులు Romans 15:20-21 చదవాలి.
మనుష్యుని ద్వారా మరణం,
Romans 15:20-21 తప్పు చదువుతున్నారు రమేష్ టీచర్గా చదవండి.
నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్లి ఆశగలవాడనయ్యుండి అలాగూ ప్రకటించితిని.
రమేష్ టీచర్ గారు నీకేమర్థమైంది సువార్త ఎవరికి?
ఇక్కడ మనం సువార్త ఏంటంటే ఎవరైతే యేసు ప్రభువుని తెలియనటువంటి వారి కోసం సార్.
ఎగ్జాక్ట్లీ, సువార్త యేసుని ఎరగని వారికి సువార్త, యేసుని ఎరిగిన వారికి బోధ. దానికి రిలెవెంట్ బాగుంది. ఇక్కడ మళ్ళా రాజు కేవీకే రాజు ఏం మాట్లాడతారంటే సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్పడమే కాదు స్వస్థతను కూడా అందులో భాగమే అని అంటాడు. దీని మీద మీ అభిప్రాయాలు మాట్లాడచ్చు టీమ్ సభ్యులు.
అన్న ఇందాక బ్రదర్ అంటూ ఇది కూడా సువార్త అంటే ఇంకొక సువార్త ఉంది, ఒకటే సువార్త మనం పాపులు, మన పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన భారమంతా ఆయన మోసి మరి జయించి తిరిగి పునరుద్ధానుడయి మనకు ఇదే సువార్త అవుతుంది తప్ప మరొక సువార్త లేదని నేను అనుకుంటున్నాను.
ఇది కూడా సువార్త అనడానికి లేదు, ఒకటే ఒక సువార్త ఉంది, ఇక ఆ ఒక్క దాని మీద స్టిక్ ఆన్ అవుదాము అని ఉదయబాబు గారు అంటారు కాబట్టి రాజు బ్రదర్ చెప్పేది కాదు అని ఆయన అంటున్నాడు. మిగతా టీం సభ్యులు మాట్లాడచ్చు
సార్. ప్రైజ్ లేదు సార్, ఇప్పుడు 23 Matthew 4:23 ఉంది సార్ ఆల్రెడీ. ఆయన బోధించు సువార్త ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగులను స్వస్థపరచు అని ఉంది సార్. అంటే సువార్త చెప్పారు వేరే, స్వస్థపరచడం వేరే సార్.
ఎగ్జాక్ట్లీ, జాకోబు అన్న అదే ప్యాసేజ్ మనం స్టడీ చేస్తున్న ప్యాసేజ్ లో 23 కోట్ చేసి ఏమంటారంటే సువార్త ప్రకటించుచు కామ ప్రజల్లో వ్యాధిని రోగమును స్వస్థపరచుచు, స్వస్థతలు వేరు సువార్త వేరు రెండూ కలపొద్దండి అని జాకోబు అన్న అంటాడు. ఇంకెవరైనా మాట్లాడచ్చు
అన్నా? ప్రైజ్ లేడు అన్న.
ప్రదీప్ అన్న,
సువార్త అనేటువంటి పదం ఇందాక బ్రదర్ గారు ఆయన చనిపోక ముందు కూడా ఈ పదాన్ని వాడారు అనేటువంటి మాట ఉపయోగించారన్నా, అంటే యాక్చువల్ గా యేసు ప్రభు దేవుని రాజ్యం గురించి సువార్త చెప్పేటువంటి మాటల్లో ఆయన జననాన్ని గురించి మరణాన్ని గురించి పునరుద్ధరణ గురించి ప్రకటిస్తూనే వచ్చారన్నా. అంతకుముందు ఆయన చెప్పక ముందు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిని విడిపించటానికి లోకం నుంచి పాపం నుంచి విడిపించటానికి వాడేటువంటి పదాల గురించి పదాలలో సువార్త అనేటువంటి పదం వాడారన్న. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి సువార్త అనేటువంటి
మాట అనేది యేసు జననాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని కోడి చేస్తాయి అనేటువంటి విషయాన్ని మన బ్రదర్స్ కొంతమంది వాక్యాలు ఎత్తి చూపించారు రాజేష్ గారు లాంటి వాళ్ళు. సో అది నేను నేను అభిప్రాయపడుతున్నాను అన్న కాన్సర్ గా.
యా ప్రదీప్ రాట గారు ఏమంటారంటే యేసయ్య ఆయన చెప్పేటప్పుడు ఆయన మరణాన్ని ముందుగానే చెప్పాడు, ఆయన పునరుద్ధానాన్ని ముందుగా చెప్పాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సువార్తలో కూడా ఆయన మరణం ఉంది, ఆయన పునరుద్ధానం ఉంది. ఇక్కడ రాజు తాను మనకు కోట్ చేస్తున్న వాక్యాన్ని లూకా సువార్త 4వ అధ్యాయం నుంచి కోట్ చేస్తూ సువార్త అంటే ఇది అన్నదాన్ని కల్పేశాడు ఆయన. సువార్త అంటే ఇది కాదు, యేసు ఎందుకు వచ్చాడు కదా
సార్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
కరెక్ట్ గా చెప్తున్నారు, కరెక్ట్ గా అర్థం చేసుకుంటా.
సువార్త పరిచర్య అనేది అన్యులకే పూర్తిగా, ఇందులో తేడా లేదు. కానీ అన్యులు సువార్త వినొచ్చు వినకపోవచ్చు, కానీ అందులో సువార్తలో స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడాను ఒక భాగము తప్ప సువార్త అనేది స్వస్థతలోకి తీసుకురాకండి. అది మిషనరీ పరిచర్య, అక్కడ దేవుడు చేస్తున్న పరిచర్య, అక్కడ వాక్యం నెరవేరునట్లు అని రాయబడి ఉంది.
రాజు ఇక్కడ జనరల్ ఏమంటారంటే ప్రసంగాలు చేయకూడదు, పాయింట్లు చెప్పాలి. అర్థం ఏంటంటే చాలా క్లియర్ కట్ గా సువార్త
సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే సార్, సువార్త అనే పదానికి ముందుగా వాడాడు అనమాట యెషయా గ్రంథంలో.
కొంచెం టైం తక్కువ ఉంది, పాయింట్కి వచ్చే ఏదో ఒక స్టాండ్ తీసుకో. జనరల్ గా నేనేమంటానంటే ఈ గురు బైబుల్ స్టడీలో నా వాదం గెలిపించుకోవాలని నేను ట్రై చేయకూడదు, నువ్వు ట్రై చేయకూడదు, ఎవరు ట్రై చేయకూడదు. ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, అభిప్రాయాల మీద గ్రూప్ డిస్కషన్ జరిగిన తర్వాత ఓహో ఎక్కువ మంది ఎలాగే ఎందుకు అన్నారు, మేబీ నేను మరలా ఇంకొకసారి స్టడీ చేయాలి, నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను. అట్లాగా ఇక్కడ ఏంటంటే ఈ మంచి, అందుకే మన గైడ్ లైన్స్ లో ఏం రాశాము, ఒకసారి గైడ్ లైన్స్ లో మన ప్రశ్నలు మాట్లాడేగాడా ఏమని రాశామంటే జనరల్ గా ప్రశ్నల దగ్గర ఇవ్వబడిన ప్యాసేజ్ లో నుండి మాత్రమే ఆరోగ్యకరమైన మేలు చేయు ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఇక్కడ అల్టిమేట్ గా ఉపయోగం జరగాలి. 550 మంది మన డిస్కషన్ వినడానికి వచ్చారు. ఈ డిస్కషన్ లో వాళ్ళకి క్లారిటీ లేకపోతే ఎట్లా, మనకి క్లారిటీ రాకపోతే ఎట్లా? అందుకోసం ఏది మాట్లాడినా క్రిస్టల్ క్లియర్ గా అవునంటే అవును, కాదంటే కాదు అన్న మాట్లాడడానికి ట్రై చేస్తాం. అలా మాట్లాడడానికి వాక్యాధారం లేకపోతే అభిప్రాయాలు చెప్పి కంక్లూడ్ చేస్తాం. సో చాలా మంది చాలా స్పష్టంగా ఇట్లా ఇస్తున్న మాట ఏంటంటే సువార్త సంఘానికి కాదు లోకానికి, బోధ లోకానికి కాదు సంఘానికి, రెండు వేరు వేరు. సువార్తలో సూచక్రియలు అద్భుతాలు సువార్తలో రావు, కానీ సువార్తకు ఉపయోగపడతాయి. సువార్తగా యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించారు, స్వస్థతలు కూడా చేశారు, కానీ రెండు ఇంటర్లింక్ కాదు. సువార్త ఇంకా బాగా అర్థం కావడానికి ఏమైనా టీమ్ సభ్యులు మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని ఈ ఒక్క మాట చదివితే ఏమైనా బాగుంటుందేమో. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదవాలి టీమ్ సభ్యులు. సువార్తకి స్వస్థతలకి వ్యత్యాసము కనెక్షన్ కూడా అర్థమవుతుంది.
వారు వాక్యమంతటా ప్రకటించి వారు ప్రభు వారికి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.
15వ వచనాన్ని కూడా చదవండి రమేష్ తిత్య, 15 చదివి మీకేమర్థమైందో కంక్లూడ్ చేయండి.
మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు
మీద మీకేమర్థమైంది?
సార్ ఇందులో మనం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎవరైతే యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు, అంగీకరించినటువంటి వారు బాప్తిజం పొందినటువంటి వారు మరి శిక్ష వారికి విధించబడుతుందని నాకు తెలిసింది సార్.
మీరు నా పాయింట్ మిస్ అయ్యారు. సువార్తకి స్వస్థతలకి సూచక్రియలకి రిలేషన్ ఏంటో అది పట్టుకోమంటున్నాను. ఉదయ్ మాట్లాడు.
సింపుల్ గా యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించమన్నారు. అందులో భాగంగా వీళ్ళు వెళ్లి ప్రకటిస్తా ఉన్నారు. ఆ క్రమంలో ప్రభు వారికి సహకారంగా ఉన్నాడు కాబట్టి సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల వాక్యం స్థిరపరచబడింది. ఆ విన్నటువంటి అది స్థిరపరచడానికి ఉపయోగపడింది అన్నది నాకు
అర్థమవుతుంది. సువార్తను నమ్మడానికి ఈ సూచక్రియలు ఉపయోగపడ్డాయి. కానీ సూచక్రియలు సువార్త కాదు, సువార్తకి సహకారంగా సూచక్రియలు ఉన్నాయి అని మనం చూడగలుగుతా ఉన్నాం. ఉదయ్ థ్యాంక్ యూ. రైట్, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సమాధానాలు ఇక్కడే మనం వెతుక్కోగలుగుతున్నాం, వాక్యంలో చూడగలుగుతున్నాం. బాగుంది. సమయం అవుతా ఉంది కాబట్టి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మనం ముగింపులోకి వెళ్ళిపోదాం.
సార్ ప్రయత్నం సార్
జాకబ్ అన్న.
సార్ అంటే స్టేట్మెంట్ లాంటి ప్రశ్న ఇది చర్చనది.
ఇప్పుడు కూడా వచ్చు
సార్ 24 వచనంలో నానా విధములైన రోగుల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవయ గల వారిని వారు ఆయన ఎదుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచిన. అంటే 6 రకాల రోగులు నేను రాసుకున్నాను సార్. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే 6 డాక్టర్ల దగ్గరికి లేకుంటే వేరేవారి దగ్గరికి వెళ్ళవలసిన వ్యక్తులందరూ అన్ని రోగాలు కూడా యేసు ప్రభు బాగు చేశాడు అనేది నాకు ఇది అర్థమైంది సార్. ఇది అంటే ఇప్పుడు రోగులు అంటే ఏంటి, వ్యాధిగ్రస్తులు అంటే ఏంటి, ఈ రెండు వేదనలు ఏంటి, ఇవి సార్ కొంచెం చిన్న క్లారిటీ సార్ ఇది.
యా అన్న, 23 వచనంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారు, రోగులు ఉన్నారు, ఇంకేముంది, రోగులు వ్యాధులు వారు ఉన్నారు, దయ్యాలు పట్టిన వారు ఉన్నారు, రోగుల్లో చాంద్ర రోగులు ఉన్నారు, పక్షవాయువు గల వారు ఉన్నారు, వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచాడు. దీన్ని 6 కేటగిరీలుగా చూడగలుగుతున్నాము. ఏమైనా దీని మీద వివరణ ఇవ్వగలుగుతారని అడుగుతున్నారు. బాగుంది. వాస్తవానికి ఇక్కడ నేను దానికి ఇంటర్ కనెక్షన్ కనెక్టెడ్ గాని ఇంకొక ప్రశ్న ఏమడుగుతానంటే, ఇదే నీకు కావాలని చెప్పి ఎందుకు నేను దీన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చానంటే, సువార్త స్వస్థత రెండు ఎంతవరకు మనం చూడాలి? స్వస్థతలు ఆకర్షించినట్టుగా మనుషులు సువార్త ఆకర్షించట్లేదు. కాబట్టి జనరల్ గా సువార్తను పక్కన పెట్టి స్వస్థతల కోసమే ముందుకెళ్తున్నారు. పీపుల్ టెండెన్సీ ఎట్లాగుంది, ప్రీచర్స్ కూడా దానికోసమే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మోటో మనిషికి స్వస్థతనివ్వడమా, మనిషికి రక్షణ ఇవ్వడమా, దీన్ని కొంచెం మనం డీప్ గా డిస్కస్ చేయడం అవసరం, టైం లేదు. అయినా ఈ ప్యాసేజ్ ని నెక్స్ట్ వీక్ మనం పోస్ట్ పోన్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని తవ్వుదాం. ప్రాముఖ్యంగా సువార్తను స్వస్థతను ఎట్లా చూడాలో కూడా ఈ ప్యాసేజ్ లోంచి అర్థం చేసుకోవడానికి కూడా మనం ట్రై చేయొచ్చు. కొన్ని ప్రశ్నలు చాట్ బాక్స్ లో కూడా ఉన్నాయి. కొన్ని ప్రశ్నల్లో పెద్దపల్లి సుధాకర్ ఒక ప్రశ్న అడిగాడు. పెద్దపల్లి సుధాకర్ ఏమని ప్రశ్నించాడంటే, బోధ అంటే ఏంటి, మనం మాట్లాడాం, బోధ ఎవరికి, ఈ బోధ ఎవరికి అని మాట్లాడాము. పెద్దపల్లి సుధాకర్ ఒక మాట మాట్లాడాడు. దేవుని రాజ్యం కోసం ఇది అడిగాయనా, యా మళ్ళా పెట్టచ్చు. పెదపల్లి సుధాకర్ అడిగింది ఏదో ప్రశ్న అడిగాను, చదివాను, అది మళ్ళా మాట్లాడదాం అనుకున్నాను, మిస్ అయ్యాను. రైట్, బాగుంది. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కానీ పెద్ద డిస్కషన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాని. రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి మీరు అడిగే, అప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్దామా, ఇప్పుడు కంక్లూడ్ చేద్దామా, క్లారిటీకి వస్తాం. టీమ్ సభ్యులు, ఆల్మోస్ట్ మీకు ప్యాసేజ్ ఈ మనం ఆల్మోస్ట్ 1 డిస్కస్ చేసాము. 1 డిస్కషన్ లో ప్యాసేజ్ మీద మీకు క్లారిటీ వచ్చిందా? పెద్ద ప్రశ్న జాకబ్ అని అడిగాడు. ఇదేంటండి 23-24 వచనాల్లో వేదనలు, రోగులు, చాంద్ర రోగులు, పక్షవాయు గల వారు, 6 రకాల కేటగిరీలు ఎలా అర్థం చేసుకోవాలన్నాడు. అది పెద్ద ప్రశ్నే, అదేమైనా మనం మాట్లాడదాం. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇది ఒక్కటే అడ్రస్ చేస్తే సరిపోతుందా?
ఇంకోటి ఉంది నాకు, నా ప్రశ్న ఉంది సార్
ఒక మాట. సుసన్న కిరణం 17 వచనాన్ని ఆధారం చేసుకుని ఏమని ప్రశ్నిస్తుందంటే, వారు మనుషులు అంటే ఏంటి ఒక ప్రశ్న అడిగింది. 17 వచనాన్ని ఆధారం చేసుకుని పెదపుల సుధాకర్ ఏమడుగుతున్నాడంటే, దేవుని రాజ్యము అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి? సో 3 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ మనం పోస్ట్ పోన్ చేయడమే మంచిది. రాజుగారు మాట్లాడండి.
నాకు 12-16 వచనాల్లో గలిలయకే ఎందుకు దేవుడు వెళ్ళారు?
గలిలయకే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారన్న దాని మీద ఆల్రెడీ ఆ ప్యాసేజ్ ఉదయబాబు సీఏ గారిది. ఆయన ఏమన్నాడంటే, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. హేరోదు యోహాన్ని చెరసాలలో వేయించిన యేసుక్రీస్తు ప్రభు భయపడకుండా ఆ ప్రాంతానికి వెళ్లి బోధిస్తున్నాడు అని ఆయన తీసుకున్నాడు. రాజుగారు రైట్, మనం ఇక్కడతో ఆపుదాం. అది మళ్ళా వచ్చే వారం కూడా స్టడీ చేసి వద్దాము. ఇంకా బెటర్ గా మారు మనసు, దేవుని రాజ్యము, ఈ స్వస్థతల మీద కూడా కొంత అవగాహనలోకి వెళ్ళడం మంచిది. చాలా వరకు మనం ఈ వచనాన్ని అర్థం చేసుకోగలిగాం. అట్లాగే శామ్యూయేలు 15 వచనంలోంచి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. తను ఏమంటాడంటే, 15 వచనంలో కొన్ని అర్థం కాని పదాలు వాడబడ్డాయి. చీకటి, మరణం, మరణఛాయ, వెలుగు, ఈ పదాలని అన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చీకటి, మరణం, మరణఛాయ, వెలుగు, ఆ ప్రశ్నలు కూడా అడుగుతా ఉన్నారు. మేబీ ఈ ప్రశ్నలు నేను రాసుకుంటాను. ఈ ప్రశ్నలు రాసుకుని వచ్చే వారం వీటి మీద కూడా డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడతో మనం బైబిల్ స్టడీని ఆపేద్దాం, మనకు టైం అయిపోయింది కాబట్టి. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన అందరికి వందనాలు. ఈ 6 కూడా వందనాలు. టీమ్ సభ్యుల్లో నుంచి ఒకరు డిస్కషన్ అంతటిని బట్టి ఒకరు అక్లుప్తంగా స్తుతులు చెల్లిస్తే సమయాన్ని మరలా గిడియనందుకు అంది సభా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఒకరు స్తుతించండి. టీమ్ సభ్యులు.
మహాపరిశుద్ధుడైనటువంటి ప్రియ పర్లగుపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధమైన పాదాల వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావు నాయన. నాయన ప్రభ, నీ స్థుతులకు పాత్రుడు, యోగుడు ప్రభ, అందును బట్టి నీ వందనాలు నాయన. గడిచిన ప్రభ నాయన 7 నెలల వరకు కాచి కాపాడో వందనాలు ప్రభ. ఎస్ఎఫ్జి సహవాసం పెట్టిన వందనాలు, బైబుల్ స్టడీ పెట్టుకోవడం వందనాలు ప్రభ. చక్కగా ప్రభ నాయన ఈ పాసేజ్ ద్వారా ప్రభ ఎన్నో మాటలు, నీ నామానికి మహిమకరమైన మాటలు మాట్లాడుకున్నాం. నీకు వందనములు, స్తోత్రములు. డౌట్లు వచ్చాయి, క్లారిఫై కూడా మీరు ఇచ్చారు. మీ దాసుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు ప్రభ. స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన. ఎలాగున్న ప్రభ నాయన, మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఆధ్యాత్మికంగా ప్రభ మేము ఎదగడానికి, రక్షణ శువార్త ప్రకటించడానికి, నాయన రక్షణ పొందిన వారికి ఇంకా బోధించడానికి కృప చూపిస్తూ ప్రభ మాకు అందరికి నడిపిస్తున్నారు. అంతేకాకుండా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రోగం నుండి, ఆధ్యాత్మికమైన రోగం నుండి మమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. అందును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చేయలేం కాని ప్రభ, హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్థితి ఆరాధన యేసు క్రీస్తు ప్రభు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
స్తుతులు చెల్లించిన జాకబ్ అని పొందనాలు. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన 6 టీమ్ సభ్యులు పొందనాలు. సేమ్ టీమ్ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ మీద మనం స్టడీ చేస్తాము. టీమ్ సిద్ధపడి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సమయాన్ని తిరిగి సభాధ్యక్షులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.